మనం చర్చించుకుంటున్నాం నాలుగవ స్కందంలో 14వ అధ్యాయం. అందులో 23వ శ్లోకం నుంచి 46వ శ్లోకం వరకు ఈరోజు చూద్దామంట. సో తద్వారా ఈ అధ్యాయం కూడా పూర్తవుతుంది. సో ఇప్పుడు మనము చర్చించుకుంటాం వీణరాజు యొక్క కథ. సో ఇందులో వీణరాజుని రాజుగా నియమించారు మునులు ఋషులు. ఇప్పుడు ఆయన చేసిన ప్రవర్తన, క్రూరమైన కార్యాల వల్ల ఇప్పుడు వాళ్ళు ఆయనకి నచ్చ చెప్పడానికి అనేసి వచ్చి ఆయనకు ప్రయత్నించారు నచ్చ చెప్పడానికి. ఇప్పుడు వాళ్ళ వాక్యాలన్నీ, ఋషుల మునులే వాక్యాలన్నీ విన్న తర్వాత మరి వీణరాజు ఏమి అన్నాడు, ఏం చేశాడు అనే విషయం ఈరోజు చర్చించుకుంటాము. తద్వారా వేణు మహారాజు వాక్యాలని విని మరి ఋషులు మునులు వాళ్ళు ఏం చేశారనే విషయాన్ని కూడా ఈరోజు చూస్తాం. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశ్వలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామేనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ విశ్వానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు శ్లోకం 23వ శ్లోకం. వీణ ఉవాచ బాలిష్యా బత యూయం వా అధర్మే ధర్మమానినః యే వృత్తిదం పతిం హిత్వా జారం పతిం ఉపాసతే. సో ఇప్పుడు వీణ ఏమంటున్నారంటే, వాళ్ళకేం చెప్తున్నారంటే, మీకు మీరందరూ బాలిషా బత యూయం వా, మీరందరూ చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నారు, మీకు అంతగా అనుభవం లేదు అని వీణ అక్కడున్న ఋషులు మునులకు చెప్తున్నారన్నమాట. ఇది ఎంతో దురదృష్టకరమైన విషయం. ఏంటి అంటే, చింతించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏదైతే ధర్మము కాదో దాన్ని ధర్మంగా స్వీకరించేశారు. ఇంకా చెప్పాలి స్పష్టంగా మీకు అంటే, ఇప్పుడు వీణరాజు చెప్తున్నారన్నమాట వీళ్ళకి, ఋషుల మునులకి, ఇంకా స్పష్టంగా మీకు చెప్పాలంటే, మీరు మీ అసలైన పతిని వదిలేసి ఎవరైతే మిమ్మల్ని పాలిస్తున్నారు, పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారో ఆ పతిని వదిలేసి ఎలాగైతే మీరు ఇంకొక పతి గురించి, అంటే ఎవరైతే పతి కాదో అలాంటి వాళ్ళ గురించి వెతుక్కుంటున్నారు, వాళ్ళని ఆరాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇక్కడ వీణరాజు చెప్పేది ఏంటంటే, నేను మీ పతిని, నన్ను వదిలేసి ఏ దేవతలను, ఏ దేవుణ్ణి, ఇంకే భగవంతుడినో మీరు పతి అనుకొని ఆరాధించుకుంటున్నారు. అంటే ఒక ఇక్కడ అదే చెప్పారన్నమాట, జారం పతిం ఉపాసతే. జారం అంటే అతను మీ పతి కాదు, ఎలాగైతే ఒక స్త్రీ ఒకవేళ తన పతిని వదిలేసి బయట ఇంకా వేరే పురుషుడితో సంబంధం పెట్టుకుంటే ఆయన పతిగా స్వీకరిస్తే అది ఎలాంటి తప్పో మీరు అలాంటి తప్పే చేస్తున్నారు. మీకు అర్థం కావట్లేదు, మీరు అది ధర్మం అనుకుంటున్నారు, అది ధర్మం కాదు. ఇప్పుడు వీణ వీళ్ళకి నచ్చ చెప్తున్నారన్నమాట ఋషులకు మునులకి. అవజానంతి ఆమి మూఢ అవజానంత్యమీ మూఢ నృప రూపిణం ఈశ్వరం నాను విందంతి తే భద్రం ఇహ లోకే పరత్రచ. సో ఇక్కడ మీరు అవజానంతి అంటే మీరు ఏమి ఈ విధంగా నన్ను పూజించట్లేదు, నన్ను ఈ విధంగా నన్ను పూజించకుండా మీరు అజ్ఞానంతో ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అసలైతే నేనే భగవంతుణ్ణి. దోస్ హూ అవుట్ ఆఫ్ గ్రాస్ ఇగ్నరెన్స్ డు నాట్ వర్షిప్ ద కింగ్. ఎందుకంటే నేను అసలైన రాజుని, నేనే భగవంతుణ్ణి. ఈ లోకంలో ఇంకా పరలోకంలో, అంటే ఈ లోకంలో లేకపోతే మృత్యు తర్వాత, ఈ జన్మలో లేకపోతే మృత్యు తర్వాత వచ్చే జన్మలో కూడా మీరు అసలైన ఆనందాన్ని అనుభవించాలంటే నన్ను ఆరాధించుకోవాలి. సో ఇది చెప్తున్నారనమాట ఎవరు, వీణ. ఇంకా దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వీణ, ఎందుకు ఆయనే భగవంతుడు, లేకపోతే ఆయనే అసలు ఆయనే పూజించాలి, ఇంకే దేవతల్ని కానీ దేవుణ్ణి కానీ ఇంకా వేరే పూజించే అవసరం లేదని. కో యజ్ఞ పురుషో నామ యత్రవో భక్తిరీదృశి భర్తృస్నేహ భర్తృస్నేహ విదురాణాం యత జారే కుయూషితాం. ఏం చెప్తున్నారంటే మీరు ఆ దేవతల పట్ల ఎంత భక్తి అంటే మీకు, కానీ వాళ్ళు ఎవరు, వాళ్ళు వాళ్ళ పట్ల మీరు ఇలా ఎంత ప్రేమ భక్తి చూపిస్తున్నారే ఈ దేవతల పట్ల. ఇది ఎలాంటిదంటే ఎవరైతే ఒక స్త్రీ, ఒక భార్య అంటే ఆల్రెడీ వివాహం అయిపోయిన స్త్రీ, ఎవరైతే పతివ్రత కాదో అటువంటి స్త్రీ ఎలాగైతే తన భర్తను వదిలేసి వేరే వాళ్ళతో, బయట వాళ్ళతో, పురుషులతో సంబంధం పెట్టుకుంటుందో, ప్రేమిస్తుందో, బయట వాళ్ళ ఆమెకి ఇంకో ప్రేమికుడు ఉంటాడు, ఆ ప్రేమికుడిని ప్రేమిస్తుందో, అలాంటి పని మీరు చేస్తున్నారు. సో అంటే దేవతల్ని మీరు ఆరాధిస్తున్నారు కదా, అది సరైనది కాదు, అలా ఏ దేవతల్ని ఆరాధించడం, నన్ను మాత్రమే ఆరాధించాలి అని ఇక్కడ వీణ మహారాజు చెప్తున్నారన్నమాట ఋషులకి మునులకి. విష్ణుర్ విరించో గిరిశ ఇంద్రో వాయుర్యమో రవిహి పర్జన్యో ధనద సోమః క్షితిర్ అగ్నిర్ అపాంపతిహి ఏతే చాన్యే చ విబుధ ప్రభవో. హరే కృష్ణ. దేహే భవంతి నృపతే సర్వదేవమయో నృపః. సో ఇంకేం చెప్తున్నాడు వేణు మహారాజు అంటే, ఈ విష్ణువు భగవంతుడు, విష్ణువు బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు, వాయువు, ఇంకా యమరాజు, వాయువు వాయుదేవుడు, యమరాజు, ఇంకా సూర్యదేవుడు, ఇంకా కుబేరుడు, చంద్రుడు, ఇంకా పృథ్వీ దేవి, అగ్నిదేవుడు, వరుణ, ఇంకా వీళ్ళందరూ కూడా ఎవరైతే చాలా చాలా శక్తివంతమైన, ఎంతో సామర్థులైన వాళ్ళు, ఎవరైతే మీకు అందరికీ వరాలని శాపాలని ఇస్తారో వాళ్ళందరూ కూడా రాజు యొక్క శరీరంలోనే ఉంటారు. అందుకనే రాజునే అన్ని దేవతల యొక్క నిధి అని అన్నారు, రాజు యొక్క శరీరం. అంటే వీళ్ళందరూ కూడా దేవి దేవతలు, మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజు యొక్క అంశాలు మాత్రమే, నా అంశాలు మాత్రమే అనేసి ఇక్కడ వేణు మహారాజు వీళ్ళందరికీ బోధిస్తున్నారన్నమాట ఋషుల మునులకి. సో ఇలాంటి వేణు మహారాజు చెప్పే సిద్ధాంతం, బోధనల్ని ఇవాళ రేపు కలియుగంలో చాలామంది అటువంటి అసురులు చాలామంది ఉన్నారు అలా అనుకునేవారు. సో వాళ్ళందరూ కూడా సరైన వారు కాదు, సాధువులు భక్తులు వాళ్ళందరినీ కూడా ఖండిస్తారు అటువంటి వ్యక్తుల్ని ఎవరైతే ఇలా ఊహించుకుంటారు. సో అందుకనే వేణు మహారాజు ఏం చెప్తున్నాడంటే, దీని కారణంగానే తస్మాన్ మాం కర్మభిర్విప్ర యజధ్వం గతమత్సరాః బలిం చ మహ్యం హరత మత్తోన్య కో గ్రాభుక్పుమాన్. అందుకనే ఓ బ్రాహ్మణులారా, మీరందరూ కూడా నా పట్ల ఇలా అసూయ పడడం మానేసి మీరు చేసే రకరకాల యజ్ఞాలు, ఏవైతే రిచువలిస్టిక్ కార్యాలు చేస్తారో, కర్మలు చేస్తారో, అవన్నీ కూడా మీరు దాని ద్వారా అన్ని సువిధలు అంటే అన్ని పదార్థాల ద్వారా నన్నే మీరు ఆరాధించాలి, నా మీద అసూయ పడకుండా నన్ను ఆరాధించండి. సో ఒకవేళ మీరు బుద్ధిమంతులైతే మీరు ఈ విషయాన్ని గ్రహిస్తారు, అర్థం చేసుకుంటారు, నన్ను మించి ఇంకా ఎవరూ లేరు, మీ అర్పించే అన్ని భోగ యజ్ఞం అన్నిటికీ భోక్త నేనే అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. మత్తు న్యాకో గ్రహ బుక్ ముమాన్. సో ఈ అన్ని యజ్ఞాలకి భోగించేది నేనే భోక్తను, నాకన్నా పైన ఇంకెవరు లేరు అనేసి ఇక్కడ వేణర మహారాజు ఋషుల మునులకు చెప్తున్నారన్నమాట. అందుకే నేను మీకు చెప్తున్నాను, నన్నే ఆరాధించుకోండి, నేనే భోక్తని, నేనే అన్ని దేవతలు నాలోనే ఉన్నారు, నా యొక్క అంశాలే. సో బేసికలీ ఏంటంటే, ఏదైతే కృష్ణుడు చెప్పాడో భగవద్గీతలో అదే వేణు మహారాజు కూడా చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ కృష్ణుడు అది తను భగవంతుడని చెప్పుకున్నాడు, ఆ విషయాన్ని ఇక్కడ వేణు మహారాజు కూడా నేనే భగవంతుడిని, సో కృష్ణుడు చెప్పిన లక్షణాలన్నీ, ఆయనకున్న లక్షణాలన్నీ కూడా ఇక్కడ వేణు మహారాజు నావే అవి అని చెప్పుకుంటున్నాడు. సో మైత్రేయుని ఏమంటారంటే, మైత్రేయ వాచ్ ఇత్తం విపర్యయ మతిః పాపీయానుత్పతం గత అనునీయ మానస్తద్యాచ్నాం నచక్రే భ్రష్టమంగళః. మైత్రేయుని ఆయన చెప్తున్నారు, ఈ రాజు ఈ విధంగా వేణు మహారాజు ఇంతగా బుద్ధి నశించిపోయిందంటే ఆయనది బాగా పాపాలు చేయడం కారణంగా ఆయన బుద్ధి పనిచేయట్లేదు సరిగ్గా. సో ఆయన సరైన ధర్మాన్ని అనుసరించట్లేదు. సో అందుకనే ఇప్పుడు ఆయన మొత్తం అసలైన ఐశ్వర్యాన్ని కూడా ఆయన పోగొట్టుకుంటాడు. అసలైన ఐశ్వర్యం అంతా వెళ్ళిపోయింది ఆయనకి, లేదు ఇంకా సరైన బుద్ధి లేదు. సో అందుకనే ఆయన ఇప్పుడు సరైన తెలివి లేని కారణంగా ఇక్కడ ఋషుల ముందు చెప్పే మంచి సూచనల్ని ఆయన స్వీకరించలేకపోతున్నాడు. సో ఇప్పటివరకు ఎంతో వినమ్రత పూర్వకంగా, ఎంతో ఆదరపూర్వకంగా వాళ్ళు ఈ మునులు ఋషులు వేణు మహారాజు ముందు వాళ్ళ యొక్క విజ్ఞప్తిని ఉంచారు, సూచనలు ఇచ్చారు, కానీ వేణు మహారాజు వాటిని స్వీకరించట్లేదు. అందుకే ఇప్పుడు వాళ్ళు సాధువులు ఋషుల ముందు అందరూ వేణు మహారాజుని ఖండిస్తారు. సో అందుకని ఖండించారు అని చెప్తున్నారన్నమాట ఇక్కడ మైత్రేయుని విదురుడికి. సో ఇందులోంచి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఋషులు మునులు వీళ్ళని వీళ్ళ యొక్క సూచనల్ని ఆదేశాలని పాటించాలి వేణు మహారాజు, కానీ పాటించట్లేదు. అందుకనే అన్నీ ఆయన ఇప్పుడు మనం చూస్తాము అన్నీ కోల్పోతాడు, ఆయన ఉన్న ఐశ్వర్యము, సంపద, ప్రాణం అంతా కోల్పోతాడు, పతనం అయిపోతాడు. సో ఈ విధంగా ఎవరైనా కానీ, లేకపోతే సాధువుల్ని కానీ, ఋషుల్ని మునుల్ని కానీ, భక్తుల్ని కానీ, అథారిటీని కానీ, ఏ విధంగా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సూచనల్ని కానీ ఆదేశాలని కానీ పాటించకుండా ఉంటే, యాజ్ సూన్ యాజ్ వన్ డిసోబేస్ అథారిటీ హీ ఇమీడియట్లీ బికమ్స్ వెరీ సిన్ఫుల్. సో అతను ఇంకా పాపి అయిపోతాడు. అలా అథారిటీ లేకపోతే గురువుల యొక్క ఆదేశాలని ఉల్లంఘించినప్పుడు, పాటించినప్పుడు వెంటనే వాళ్ళు పాపి అయిపోతారు, పాపలు అయిపోతారు, పాపి వ్యక్తి అయిపోతారు, పాపాత్ముడు అయిపోతాడు, ఇంకా తనకు ఉన్న అంత ఐశ్వర్యం, భాగ్యం అంతా కూడా కోల్పోతాడు. సో అదే ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఈ రాజుకి ఎంత పొగరు, గర్వం, అహంకారం పెరిగిపోయిందంటే ఋషులు మునుల్ని కూడా లెక్క చేయట్లేదు, వాళ్ళు చెప్పే మాటల్ని కూడా లెక్క చేయట్లేదు, వాళ్ళనే అవహేళన చేస్తున్నాడు, వాళ్ళని అవమానిస్తున్నాడు, ఆ విధంగా మాట్లాడుతున్నాడు. తద్వారా ఇప్పుడు ఆయన పతనాన్ని ఆయనే కోరి తెచ్చుకుంటున్నాడు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనము ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు అనే విషయాన్ని మనకు ఇతే సత్కృతాస్తేన ద్విజా పండితమానిన భగ్నాయాం భవ్యయాచ్నాయాం తస్మై విదుర చిక్చుకృదః. ఓ విదుర, నీకంతా మంచి కలుగుగాక. ఈ మూర్ఖుడైన రాజు అయిన వీణ, ఆయన అనుకుంటున్నాడు నేను చాలా తెలివైనవాణ్ణి, పండితుణ్ణి అనేసి ఆయన ఋషుల్ని మునుల్ని అవమానించేశాడు. సో ఈ విధమైన వాక్యాలు చేసిన తర్వాత వీణ మహారాజు, అక్కడున్న ఋషులు మునులు వాళ్ళందరూ కూడా, వాళ్ళ హృదయం ఇప్పుడంతా పగిలిపోయిందనమాట వీళ్ళు చేసిన వాక్యాలకి. సో వాళ్ళు ఇప్పుడు ఆయన పట్ల ఎంతో క్రోధంతో ఏం చేస్తారో మనం చూద్దామంట.
హన్యతాం హన్యతామేష పాపం ప్రకృతి ధారుణ జీవాన్ జగద్న సావాషు కురుతే భస్మ సాధ్రువం.
సో వెంటనే అక్కడున్న సాధువులు ఋషులు మునులు అందరూ ఒకటేసారి అన్నారంట, వీణ్ణి చంపేయండి, వీణ్ణి చంపేయండి అని. సో ఇతనందరికన్నా చాలా పాపి, క్రూరుడైన వ్యక్తి. సో ఒకవేళ ఇతను బతికి ఉంటే తప్పకుండా ఈ మొత్తం ప్రపంచాన్ని ఆయన నాశనం చేసేస్తాడు, అందుకని వెంటనే ఇతన్ని చంపేయండి అని. సో ఈ విధంగా మామూలుగా సాధువులు ఏంటంటే అందరి పట్ల దయ చూపిస్తారు, కరుణ చూపిస్తారు. కానీ అలాంటి సాధువులు కూడా ఎప్పుడైనా ఒక విషపూరితమైన సర్పం కానీ, లేకపోతే స్కార్పియాన్, వృశ్చికం కానీ తేలు చచ్చిపోతే, ఎవరైనా చంపేస్తే దాన్ని, అలాంటప్పుడు వీళ్ళు కూడా, సాధువులు భక్తులు కూడా దుఃఖించరంట. ఎందుకంటే అది వేరే వాళ్ళకి కీడు చేస్తుంది కనుక. సో అలా ఇతను వీణ మహారాజు అందరికీ కీడు చేసే ఇటువంటి వీణ మహారాజు చచ్చిపోవాలని వీళ్ళే కోరుకుంటున్నారు. వీళ్ళు మామూలుగా అసలు కోరుకోరు అలా, సాధువులు భక్తులు కానీ ఇలాంటి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు వీణ మహారాజు చచ్చిపోవాలనేసి. సో ఎందుకంటే తను చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు, అందరినీ హింసిస్తున్నాడు కనుక. అందుకే ఇప్పుడు వీళ్ళందరూ నిశ్చయించుకున్నారు వీణ మహారాజుని చంపేసేయాలని. సో మామూలుగా ఇప్పుడు మనం చూడొచ్చు అనమాట, అప్పట్లో ఋషులు మునులు ఎంత శక్తివంత వాళ్ళు, శక్తివంతమైన వాళ్ళు మనకు అర్థమవుతుంది ఇప్పుడు చూస్తున్నాము. సో అప్పట్లో వాళ్ళు ఇలా రాజు సరిగ్గా వివరించకపోతే వాళ్ళు ఇలా శపించి దండించి అతన్ని హతమార్చేసే అంత శక్తి ఋషులకు మునులకు ఉండేది. వాళ్ళు జస్ట్ శపించేసే చంపేసేవాళ్ళు. సో ఇంత శక్తి సామర్థ్యం అప్పట్లో ఉండే ఋషులు మునులకు ఉండేది అనమాట. సో అందుకనే ఈ విధంగా ఎవరైనా సరిగ్గా, మామూలుగా అయితే ఇలా అన్ని రాజకీయాల్లో తలదూర్చడం అనేది సాధువులకి ఋషులకి ఏమాత్రం ఆసక్తి లేదు, కానీ ఇలా ఎప్పుడైతే రాజు కానీ ప్రభుత్వం కానీ మొత్తం అసురికంగా నాస్తికులుగా మారిపోతే, క్రూరంగా మారిపోతే, అప్పుడేంటంటే ఎవరైతే అంటే మామూలుగా పద్ధతి ఏంటంటే ఇలా సాధువులు ఋషులు మునులు వాళ్ళు సూచనలు ఇస్తారు వాళ్ళకి, రాజులకి. సో వాళ్ళు సూచనలు స్వీకరించి పరిపాలిస్తారు దాని ప్రకారం. కానీ ఒకవేళ ఇలా ఒకవేళ ఇలా వాళ్ళు క్రూరంగా అసురులుగా నాస్తికులుగా అయితే అప్పుడు అలాంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో అప్పుడు అలాంటి సాధువులే సరైన వ్యక్తుల్ని, మళ్ళీని ఇలాంటి నాస్తికుల్ని, క్రూరమైన వ్యక్తుల్ని, పాపుల్ని తొలగించేస్తారు. అంగీతం కోరి
నాయం అర్హత్య సద్వృత్తో నరదేవరాసనం యోధీ యజ్ఞపతిం విష్ణు వినింద్యత్యాన పత్రపః.
సో ఇంకా సాధువులు ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారంటే, సో ఇటువంటి క్రూరమైన పాపాత్ముడైన ఇటువంటి వ్యక్తి ఇంత రాజసింహాసనం పైన కూర్చునే అర్హత ఇతనికి లేదు, ఇతనికి ఎంత మాత్రం సిగ్గు లేదు. ఈ విధంగా భగవంతుడినే ఆయన దూషిస్తున్నాడు, విష్ణువునే, భగవంతుడైన విష్ణువునే ఆయన పట్లనే ఆయన అపరాధం చేస్తున్నాడు. సో మామూలుగా భక్తులు ఎంతో నమ్రతాపూర్వకంగా ఉంటారు, వ్యవహరిస్తారు అందరితో. కానీ ఎప్పుడైతే ఎవరైనా వ్యక్తి భగవంతుడు విష్ణువుని కానీ కృష్ణుని కానీ, లేకపోతే ఆయన శుద్ధ భక్తుల్ని కానీ ఆయన భక్తుల్ని కానీ అవమానిస్తే మాత్రం వాళ్ళు సహించరన్నమాట, వెంటనే వాళ్ళు ఒక క్రోధాన్ని వ్యక్తం చేస్తారు. ఎవరైతే శుద్ధభక్తుడో, ఎ ప్యూర్ డివోటీ ఇమ్మీడియట్లీ బికమ్స్ ఫైరీ విత్ యాంగర్. వెంటనే వాళ్ళు క్రోధంతో వాళ్ళు సహించరన్నమాట. వెంటనే హరే కృష్ణ. సో కొంచెం ఇక్కడ నెట్ సమూ ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకే, సో ఐ థింక్ ఇప్పుడు బాగానే ఉంది. సో అందుకనే ఇది ఒక కర్తవ్యం అనమాట, ఒక శుద్ధ భక్తుడు, ఒక భక్తుడు యొక్క కర్తవ్యం ఏంటంటే ఇలా ఎప్పుడైనా ఎవరైనా సరే విష్ణువుని కానీ భక్తుల్ని కానీ అవమానిస్తే అప్పుడు సహిస్తూ కూర్చోకూడదు అనమాట, తమాషా చూసుకుంటూ కూర్చోకూడదు. వెంటనే అది కూడా ఒక అపరాధం, వెంటనే ఖండించాలి. సో అలా ఇక్కడ రాశారు, ఒకవేళ వ్యక్తి గమ్మున కూర్చొని ఉంటే తమాషా చూస్తూ ఉంటే అది అతను తప్పు. సో అలా అందుకనే ఎప్పుడైనా సరే భక్తుల్ని కానీ భగవంతుడిని కానీ ఎవరైనా అవమానిస్తే సహించకూడదు. కోవైనం పరిచక్షిత వేనమేకం మృతే శుభం ప్రాప్త ఈదృశ్యం ఐశ్వర్యం యద్ అనుగ్రహ భాచన. సో ఇటువంటి వేనరాజు ఇది మొత్తం వీడు అంటే వ్యక్తి ఇనాస్పీషియస్ అంటే అమంగళదాయకం. ఎందుకంటే ఇతను భగవంతుడినే అవమానిస్తున్నాడు, భగవంతుడి పైనే ఇలాంటి వాక్యాలు చేస్తున్నాడు. ఏ భగవంతుడి కృప ద్వారా ఈ వ్యక్తికి ఇటువంటి భాగ్యము ఐశ్వర్యము సామర్థ్యం అంతా దక్కిందో ఆ భగవంతుడినే నిందిస్తున్నాడు, ఆ భగవంతుడినే అవమానిస్తున్నాడు ఈ వ్యక్తి. ఇంతకన్నా అంటే ఇలాంటి వ్యక్తి చాలా అమంగళదాయకమని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఎప్పుడైతే ఒక మానవ సమాజం ఒకరు కానీ మొత్తం అందరు కలిసి కానీ ఇలా భగవంతుడిని మొత్తం అందరు నాస్తికులుగా మారిపోతే అప్పుడు భగవంతుడిని నిందిస్తారు, అవమానిస్తారు, ప్రశ్నిస్తారు. సో అలాంటి వారు తప్పకుండా నాశనం అయిపోతారు. సో ఇలా భగవంతుడి యొక్క కృపను అర్థం చేసుకోలేకపోతే తప్పకుండా అటువంటి వ్యక్తులు నాశనం అయిపోతారు. ఇత్తం వ్యవసితాహంతుం ఋషయోరుదమన్యవః నిజ హతం అచ్యుత నిందయ. సో ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట అందుకని. సో అప్పుడు ఏం చేస్తారంటే ఋషులు మునులు వాళ్ళు 34వ శ్లోకం తాత్పర్యం సారీ ట్రాన్స్లేషన్ చూస్తున్నాను. అప్పుడు వాళ్ళ క్రోధాన్ని వ్యక్తం చేసి వెంటనే ఆ యొక్క రాజుని చంపాలని నిర్ణయించుకునేసి వాళ్ళు, ఎందుకంటే ఈ రాజు వీణరాజు ఆల్రెడీ అతను చచ్చినట్టే లెక్క, ఎందుకంటే భగవంతుడినే అతను నిందించాడు అవమానించాడు గనక దాని కారణంగా. సో అందుకే ఏ అస్త్రశస్త్రాలను ఆయన చంపడానికి కూడా అవసరం లేదు. సో సేజెస్ అంటే ఋషులు మునులు వాళ్ళు ఓన్లీ వాళ్ళ యొక్క వాక్యాల ద్వారా శపించి ఆ యొక్క వీణరాజుని చంపేశారు. ఋషిభి స్వాశ్రమ పదం గతే పుత్ర కళేవరం సునీత పాలయామాస విద్యాయోగేన శోచతి. ఈ విధంగా అందరు శపించిన తర్వాత వీణరాజుని చంపేసిన తర్వాత అందరూ వాళ్ళు వాళ్ళ యొక్క ఆశ్రమాలకి తిరిగి వెళ్ళిపోయారంట. అప్పుడు వీణరాజు యొక్క తల్లి అయిన సునీత ఎంతో దుఃఖిస్తూ తన యొక్క పుత్రుడు చనిపోయాడనే విషయాన్ని తెలుసుకొని ఎంతో దుఃఖిస్తూ ఇప్పుడు ఆమె ఎలాగైనా సరే తన యొక్క పుత్రుడు యొక్క శరీరాన్ని ప్రిజర్వ్ చేయడానికి అంటే దాన్ని పాడవకుండా కాపాడడానికి ఆమె రకరకాల ప్రయత్నాలు చేసిందన్నమాట. ఏవో రకరకాల మంత్రాలు ఇంకా ఔషధాలని తీసుకొని ఆ యొక్క శరీరాన్ని కాపాడిందంట, శరీరాన్ని నశించకపోకుండా. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఒక శరీరం అంతా కూడా డీకంపోజ్ అయిపోతుంది, సో అలా పాడైపోతుంది. సో అలా పాడవకుండా ఉండడానికి ఆమె కొన్ని ఔషధాలు ఇంకా కొన్ని మంత్రాలు జపించిందంట, అదే ఇక్కడ రాశారు. సో ఏకదా మునయస్తే తూ సరస్వత్ శరీరాప్లుతా హుత్వాగ్ని సత్కథాశ్చక్రుర్ ఉపవిష్టా సరిత్తటే. సో అలా ఒకనప్పుడు ఒకనొకప్పుడు వాళ్ళు ఎవరైతే శపించేసి చంపేశారో వీణ మహారాజుని, వాళ్ళందరూ ఒకసారి సరస్వతి నదిలో స్నానం చేసి దాని తర్వాత వాళ్ళు ప్రతిరోజు పొద్దున ఏవైతే కార్యక్రమాలు చేసుకోవాలి, చేసుకున్న తర్వాత భగవంతుడికి ఏవైతే యజ్ఞాలు చేసుకోవాలో వాళ్ళు చేసుకున్న తర్వాత ఫైర్ సాక్రిఫైసెస్ తర్వాత వాళ్ళందరూ కూడా నది ఒడ్డున కూర్చొని వాళ్ళు మాట్లాడుకోవడం ప్రారంభించారనమాట, భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క లీలల గురించి.
వీక్షోత్తితాం స్తదోత్పాతాన్ ఆహుర్లోకా భయంకరాన్ అప్యభద్రం మనాతాయ దస్యుభ్యో న భవేద్ భువః.
సో అప్పుడు ఆ సమయంలో ఆ మొత్తం రాజ్యంలో కూడా చాలా అల్లకల్లోలం సృష్టించబడింది అన్నమాట, మొత్తం డిస్టర్బెన్సెస్, మొత్తం సమాజంలో చాలా సమస్యలు అప్పుడు వచ్చేసాయి. అందుకనే వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారంట ఆ సమయంలో. అలా మాట్లాడుకునే సమయంలో, ఎందుకంటే ఇప్పుడు రాజు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఎవరు ఈ రాజ్యాన్ని కానీ ప్రపంచాన్ని రక్షించడానికి పాలించడానికి ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు మొత్తం ప్రజలపైన అంతా కూడా రకరకాల సమస్యలు వచ్చేసాయి. ఎలా అంటే అదే దొంగలు, ఇంకా రకరకాల ఇలాంటి బందిపోట్లు, వీళ్ళందరూ కూడా రోగ్స్ అండ్ థీవ్స్, వీళ్ళందరూ పెరిగిపోయారనమాట. ఇలాంటి దొంగలు అందరూ, క్రిమినల్స్ అందరూ పెరిగిపోయారు మళ్ళీ కంట్రీలో, రాజ్యంలో. సో తద్వారా మళ్ళీ అవి ముందు ఉన్న సమస్యలు మళ్ళీ వచ్చేసాయి. రాజు లేకపోతే ఏం సమస్యలు ఎదుర్కోవాలో అవన్నీ కూడా రాజ్యంలో వచ్చేసాయి అన్నమాట. సో అందుకనే ఇక్కడ మనకు రాశారనమాట, మళ్ళీ మళ్ళీ కూడా చెప్తారు ఇక్కడ అదే. సో మళ్ళీ ఇప్పుడు వీణరాజుని మళ్ళీ చంపేసిన తర్వాత ఇలాంటి సమస్యల నుంచి కూడా మళ్ళీ బయటపడడానికి కావాల్సిన ప్రయత్నం కూడా వీళ్ళు ఋషులు మునులు చేస్తారు అప్పుడు. సో బేసికలీ ఒక రాజు యొక్క కర్తవ్యం ఏంటంటే అందరు ప్రజలందరూ కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని సరిగ్గా పాటించి భగవంతుణ్ణి సంతృప్తి పరిస్తే తద్వారా అది అందరికీ మంచిదన్నమాట. కానీ ఇప్పుడు ఇక్కడేమో మళ్ళీ ఇప్పుడు వీణరాజు కూడా ధర్మాన్ని పాటించలేదు, ఇప్పుడు కూడా ధర్మాన్ని రక్షించే వాళ్ళు లేరు. సో అందుకనే వీళ్ళ యొక్క అదే ప్రజలు ధర్మాన్ని పాటించలేకపోతున్నారు, ఇది వాళ్ళ పెద్ద బాధ కలిగించే విషయం అన్నమాట సాధువులకి, భక్తులకి. సో ఈ కలియుగంలో ఇలాంటివి చాలా సర్వసాధారణంగా మనకు కనిపిస్తాయి, అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి, అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి ఉందన్నమాట. అందుకనే కలియుగంలో చేయవలసింది ఏంటంటే ఎవరైతే సాధువులు భక్తులు ఉంటారో వాళ్ళు ఏం చేయాలి కలియుగంలో అంటే మనకు రాశారు, హరేర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యత. కలియుగంలో హరినామం తప్ప వేరే ఇంకా వేరే గతి ఏం లేదు, వేరే దారేం లేదనమాట. సో మనం అన్ని రకాల కష్టాల నుంచి బయటపడాలనుకున్నా, ఆధ్యాత్మికంగా భౌతికంగా అన్ని విధాలుగా మనము ప్రగతి సాధించాలన్నా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి, హరే కృష్ణ మహామంత్రాన్ని హరినామ సంకీర్తనే చేయాలి. సో అదే ఇక్కడ చెప్పారనమాట, ఫర్ బోత్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ ప్రాస్పెరిటీ, అంటే మనము ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ సమృద్ధిగా ఉండాలి అన్నా, ముందుకి ప్రగతి సాధించాలి అన్నా ప్రతి ఒక్కరు కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. ఇదొక్కటే మార్గం, వేరే మార్గం లేదు, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఏవం రిషంత ఋషయో ధావతాం సర్వతో దిశం పాంసు సమ్ముతితో భూరేష్ చోరాణాం అభిలుంపటాం. సో అప్పుడు ఎప్పుడైతే ఇలా వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారో ఋషులు మునులు నది ఒడ్డున కూర్చొని, అప్పుడు సడన్గా వాళ్ళు దూరం నుంచి కనిపిస్తుందంట, దుమ్ము లేస్తుందనమాట అక్కడ నుంచి, మట్టి దుమ్ము అంతా కూడా గాల్లో లేస్తుందనమాట అన్ని వైపుల నుంచి. సో ఇటువంటి మొత్తం ధూళి అంతా ఎందుకు లేస్తుంది అంటే ఆకాశంలోకి, అక్కడ ఎంతోమంది దొంగలు ఇలాంటి వాళ్ళు దొంగతనం చేసి జనాల్ని దోచుకొని బందిపోట్లు వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఈ విధంగా ప్రజల్ని దోచుకొని వెళ్ళిపోతున్న వాళ్ళందరూ పరిగెట్టడం కారణంగా మొత్తం ధూళి అన్ని వైపులా లేచిపోయిందంటే అలా అన్ని చోట్ల పెరిగిపోయారు. ఇంతమంది దొంగలు, దమందిపోట్లు వీరందరూ హింసిస్తున్నారు, ప్రజల్ని దోచుకుంటున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, ఇలా అన్ని జరుగుతున్నాయన్నమాట. అందుకనే సర్కార్ కానీ, ప్రభుత్వం కానీ, గవర్నమెంట్ కానీ, రాజు కానీ చాలా స్ట్రాంగ్ అన్నమాట, సమర్థంగా ఉండాలన్నమాట. స్ట్రాంగ్ అంటే అప్పుడు ఇలాంటి ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వెంటనే వాళ్ళని దండించగలిగే శక్తి సమర్థం ఉన్న వాళ్ళు ఉండాలి గవర్నమెంట్లో, లేకపోతే సర్కార్లో. లేకపోతే సర్కార్ కానీ గవర్నమెంట్ కానీ సరిగ్గా స్ట్రాంగ్ లేకపోతే ఇలాంటి దొంగలు, బందిపోట్లు అందరూ పెరిగిపోతారు సమాజంలో, తర్వాత ఉత్పాతాన్ని సృష్టిస్తారన్నమాట. ఇప్పుడు అదే మొత్తం సమాజంలో జరుగుతుంది. తత్ ఉపద్రవం ఆజ్ఞాయ లోకస్య వసులుంపతాం భర్తర్యుపరతే తస్మిన్ అన్యోన్యం చ జిఘాంసతాం చోరప్రాయం జనపదం హీనసత్వం అరాజకం లోకాన్నావరయాంచక్త అపి తద్దోషదర్శినః. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఈ విధమైన డస్ట్ స్టామ్, ఇది ఒక రకమైన తుఫాన్, దుమ్ము ధూళితో తుఫాన్ రేగిపోయింది అన్నమాట అక్కడంతా. సో ఇటువంటి ఇలాంటి స్టామ్ని చూసి అక్కడ ఉన్న సాధువులందరూ కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారన్నమాట. ఇప్పుడు రాజు లేని కారణంగా, వీణరాజు చనిపోయిన తర్వాత ఏ రాజు లేని కారణంగా ఇక్కడ ఎన్నో రకాలైన ఉత్పాతం సృష్టించబడింది ఈ యొక్క పృథ్వీ పైన అని. సో ఈ విధంగా అసలు గవర్నమెంటే లేకపోతే, ప్రభుత్వమే లేకపోతే ఎటువంటి లా అండ్ ఆర్డర్, ఎటువంటి ధర్మము, ఎటువంటి న్యాయము, ఇంకా ఏది కూడా లేదన్నమాట సమాజంలో. ఎవరు ఎవరిని దండించే వాళ్ళు, నియంత్రించే వాళ్ళు ఎవరు లేరు. అందుకనే చాలామంది ఇటువంటి దొంగలు వీళ్ళందరూ కూడా పెరిగిపోతున్నారు. సో ఇలాంటి క్రిమినల్స్ అందరూ పెరిగిపోతున్నారు, థీవ్స్ అండ్ రోగ్స్. సో వాళ్ళందరూ సాధారణమైన ప్రజల యొక్క ఆస్తుల్ని, అన్నిటినీ దోచుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా వీళ్ళు, వీళ్ళందరూ ఇలాంటి దొంగల్ని కూడా చంపేయగలరు వీళ్ళ శక్తితో. ఈ సాధువులు, వీళ్ళందరూ ఋషులు మునులు, వాళ్ళ యొక్క సామర్థ్యం, శక్తి సామర్థ్యంతో వీళ్ళందరినీ హతమార్చేయగలరు. ఎలాగైతే వీణరాజును చంపేశారు అదేవిధంగా. కానీ వాళ్ళు అనుకున్నారు, ఇలా చేయడం మన పని కాదు, ఇది పద్ధతి కాదు, మనం చేసే పని కాదు ఇది. అందుకనే వాళ్ళు వెంటనే వాళ్ళని చంపేయడం కానీ దాన్ని, ఈ యొక్క ఉత్పాతాన్ని సృష్టించే దుండగుల్ని కానీ లేకపోతే ఆ దొంగల్ని కానీ వాళ్ళు వెంటనే హతమార్చలేదు. ఎందుకంటే ఇది బ్రాహ్మణుల యొక్క కార్యం కాదు ఇలా క్రిమినల్స్ని, దొంగల్ని చంపడం, ఇది క్షత్రియుల యొక్క కర్తవ్యం. సో బ్రాహ్మణులు వాళ్ళ మంత్రాల యొక్క శక్తితోనే వీళ్ళని చంపేయచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే ఇది వాళ్ళ కార్యం కాదనమాట. వాళ్ళు మొత్తం మానవ కళ్యాణాన్ని కోసం అనేసి, ఆధ్యాత్మిక ప్రగతి కోసం వాళ్ళు కృషి చేస్తారు. ముందు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించి మిగతా వాళ్ళందరికీ కూడా, సామాన్య ప్రజలందరినీ కూడా సరైన ధర్మం, ఆధ్యాత్మిక పథంలో ముందుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. వాళ్ళు ఆ ప్రయత్నంలో వ్యస్తంగా ఉంటారనమాట. తద్వారా ఏంటంటే మరి వాళ్ళని సంరక్షించే కార్యక్రమం, ప్రజల్ని సంరక్షించే కార్యక్రమం, ధర్మాన్ని సంరక్షించే కార్యక్రమం క్షత్రియులు చేస్తారు. సో అది అందుకే క్షత్రియుల పని అన్నమాట. అందుకే ఇప్పుడు బ్రాహ్మణులు ఇలా మనమే అందరిని చంపుకుంటూ కూర్చుంటే ఇది మన పని కాదు, మన బ్రాహ్మణులుగా మన పని కాదు ఇది అనేసి వాళ్ళు వాళ్ళని చంపడంకి వాళ్ళు ఇష్టపడలేదు. బ్రాహ్మణ సమధృక్షాంతో దీనానాం సముపేక్షకః శ్రవతే బ్రహ్మ తస్యాపి భిన్న దండాత్పయోయత. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు అన్నది ఇక్కడ ఇచ్చారు. సో వెంటనే ఆ ఋషులు మునులు వీళ్ళందరూ ఆలోచిస్తున్నారనమాట, ఒక బ్రాహ్మణుడు ఎప్పుడు శాంతంగా ఉంటారు, ఎవరి పట్ల పక్షపాతం వహించరు, ఎందుకంటే ఆయన అందరినీ కూడా వాళ్ళు బ్రాహ్మణులు సమాన దృష్టితో చూస్తారు, సమద్రిక్. అయినా కానీ ఎవరైతే అమాయకులైన, ఎంతో పేదవాళ్ళైన ఇటువంటి మనుషుల పట్ల మాత్రం వాళ్ళకి, వారి యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటువంటి అమాయకులు, అజ్ఞానులు, బీదవాళ్ళైన ఇలాంటి ప్రజల పట్ల వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అప్పుడు బ్రాహ్మణుల యొక్క ఆధ్యాత్మిక శక్తి కూడా క్షీణించిపోతుంది. ఎలాగైతే ఒక నీరుని మీరు ఒక కుండలో పెట్టారు, కానీ ఆ కుండలో కొంచెం దానికి క్రాక్ ఉందనుకోండి, అప్పుడు ఆ క్రాక్ నుంచి మొత్తం నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయి, నిలవలేవు. అలాగే సో బ్రాహ్మణుల యొక్క పవర్, శక్తి కూడా క్షీణించిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఇలా దీనుల పైన వాళ్ళు కృప చూపించకపోతే, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేయకపోతే. సో అందుకనే ఒకవేళ ఈ విధంగా బ్రాహ్మణులు వాళ్ళ కర్తవ్యం చేయకపోతే అప్పుడు వాళ్ళ శక్తి క్షీణించిపోతుంది. సో ముందు ఏంటంటే, సాధువులందరూ కూడా ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యాల్లో నిమగ్నమై ఉండేవారు. కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి సమస్యలు ఏమైనా ఉత్పన్నం పడితే సమాజంలో, అప్పుడు వాళ్ళు తప్పకుండా వాళ్ళు అలాగే కూర్చొని ఉంటారన్నమాట. సమాజం కోసం ఏదో ఒకటి చేస్తారన్నమాట, వాళ్ళని ఉద్ధరించడం కోసం ఆధ్యాత్మికంగా. సో ఆల్మోస్ట్ ఆల్ ద స్టేజెస్, ముందేంటంటే ఋషులు మునులు హిమాలయాల్లోకి వెళ్ళేసి వాళ్ళు తపస్సు చేసుకుని వాళ్ళు వాళ్ళ జీవితాలని సాఫల్యం చేసుకునేవాళ్ళు. కానీ ప్రహ్లాద్ మహారాజ్ అలా కాదు. అందుకే అసలైన సాధువు భక్తులు ఎవరైతే ఉంటారో, ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఆయన అన్నారు, నేను ఈ పృథ్వీలో ఉన్న ప్రతి ఒక్క భద్రజీవి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క భద్రజీవికి నేను ఉద్ధరించాలనుకుంటున్నాను, వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి భగవద్ధామానికి పంపించాలనుకుంటున్నాను, దానికోసం నేను కృషి చేస్తాను అని ప్రహ్లాద్ మహారాజ్ కోరుకున్నారు. నా ఒక్కడికే, నేను ఒక్కడిని నాకు ముక్తి లభిస్తే నాకు సరిపోదు, నాకు ఆనందం లేదు, ప్రతి ఒక్కరికి ముక్తి లభించాలి, అప్పుడే నాకు అసలైన ఆనందం. ఇది అసలైన భక్తుడు, అసలైన సాధువులు కోరుకునేదన్నమాట. సో అలా ఏ ఇంకా ఎవరితో ఎవరి యొక్క మేలుకి ఎవరిని ఇంకా ఆధ్యాత్మికంగా వాళ్ళకి ఏమాత్రం వాళ్ళ యొక్క శ్రేయస్సును కోరకుండా వాళ్ళ ఓన్లీ మన కోసం వాళ్ళ కోసం ఆలోచించుకొని హిమాలయాలు వెళ్ళి తపస్సు చేసుకోవడం, దానికన్నా వీళ్ళు శ్రేష్టమైన భక్తులు, సాధువులు, అసలైన సాధువులు. ఎవరైతే కృషి చేస్తారో ఇంకొకరికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడానికి, ఇంకా కృష్ణ భక్తిని పంచడానికి, తద్వారా వారి యొక్క జీవితాల్ని ఉద్ధరించడానికి ప్రయత్నిస్తారు. సో బ్రాహ్మణులు ఎప్పుడైతే ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారో వాళ్ళని వైష్ణవులు అంటారు. సో అందుకని రెండు రకాలు ఉంటారన్నమాట బ్రాహ్మణులు, ఒకటి బ్రాహ్మణ పండిత, ఇంకొకరు బ్రాహ్మణ వైష్ణవ. సో మామూలుగా బ్రాహ్మణులు అంటే వాళ్ళకి బాగా జ్ఞానం ఉంటుంది, అన్ని శాస్త్రాలు చదివినవారు. సో భగవంతుణ్ణి ఎవరైతే అలా మొత్తం సంపూర్ణంగా అర్థం చేసుకొని ప్రచారం చేస్తారో వాళ్ళు బ్రాహ్మణ వైష్ణవ. సో బ్రాహ్మణ వైష్ణవ అంటేనే అప్పుడు ఆయన సంపూర్ణం అన్నమాట. ఒకవేళ బ్రాహ్మణ వైష్ణవ కాకపోతే ఆ బ్రాహ్మణుడు ఇంకా అసంపూర్ణుడే. సో అందుకని ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ వీణరాజు గురించి ఆలోచిస్తున్నారు అన్నమాట. ఈ వీణరాజు మరి చనిపోయాడు, కానీ ఈయన వచ్చిన వంశం చాలా గొప్ప వంశం, ధ్రువ మహారాజు యొక్క వంశం నుంచి వచ్చాడు ఈయన. సో ఆ వంశం నుంచి వచ్చిన ఇప్పుడు వంశము అంతరించిపోతుంది, ఇది గొప్ప వంశం. ఈ గొప్ప వంశంలో అందరూ చాలా గొప్ప గొప్ప భక్తులు, రాజులు వచ్చారు, ప్రతినిధులు, భగవంతుడి యొక్క ప్రతినిధులు. కానీ ఈ ఒక్క వ్యక్తి ఇలా ఈ యొక్క వంశంలో ఇలాంటి వాడు పుట్టాడు. కానీ ఎలాగైనా సరే మనం ఈ వంశ పారంపర్యంగా వచ్చిన ఈ వంశాన్ని మాత్రం మనం అంతరించిపోకుండా చూడాలి. ఎందుకంటే ఈ వంశంలో ఇంకా కొనసాగిస్తే, ఒకవేళ వంశం కొనసాగితే ఇంకా గొప్పవాళ్ళు ఇందులోంచి మన గొప్ప గొప్ప వాళ్ళు, రాజులు కానీ, భక్తులు కానీ జన్మించవచ్చు అనేసి వాళ్ళు అందుకనే సాధువులు అనుకుంటున్నారు. ఎలాగైనా సరే ఈ యొక్క పరిస్థితి నుంచి మనం గట్టెక్కించాలి సమాజాన్ని. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఒక రాజు లేని కారణంగా మొత్తం అతలకుతలం అయిపోయింది సమాజం అంతా కూడా అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆలోచించి నాంగస్య వంశో రాజర్షేర్ ఏష సంస్థాతుమర్హతి అమోఘ వీర్యా హి నృప వంశేస్మిన్ కేశవాశ్రయ. ఇంకేం చెప్తున్నారంటే, అందుకనే ఈ సాధువులందరూ కూడా నిర్ణయించుకున్నారంట, అంగ మహారాజు నుంచి వచ్చే సంతానం, ఇంకా వంశము నిలిచిపోకూడదు ఆయన తర్వాత. ఎందుకంటే ఈ వంశంలో వచ్చే అమోఘ వీర్య, ఈ వీర్యం ఏదైతే అమోఘ వీర్య అంటే ఈ వీర్యం ద్వారా సంతానం సృష్టించి ఈ వంశం ముందుకు సాగేది, వీళ్ళందరూ కూడా భక్తులయ్యే అవకాశం ఉంది చాలా ఈ వంశంలో వచ్చే వాళ్ళు. అందుకే ఇది వంశం అంతరించిపోకూడదు అని కోరుకుంటున్నారు సాధువులు. సో ఇలా వంశ పారంపరంగా వచ్చే శుద్ధత, భక్తి, దీన్ని అమోఘ వీర్య అంటారంట. సో ఈ విధంగా ముందు కాలంలో బ్రాహ్మణులు, క్షత్రియులు ఏంటంటే వంశ పారంపరాన్ని బాగా వాళ్ళు శుద్ధతతో పాటించేవారు. తద్వారా ఏంటంటే ఆ వంశ పారంపరంలో వచ్చే సంస్కృతి, సభ్యత, భక్తి, శ్రద్ధ అన్నీ కూడా ఒక వంశం నుంచి ఇంకో వంశంకి ట్రాన్స్ఫర్ అయ్యేవి అలా అన్నమాట. కానీ ఇప్పుడు ఇక్కడ మరి అవన్నీ కూడా కావాలంటే అన్ని సంస్కారాలు పాటించేవారు, గర్భధారణ సంస్కారం నుంచి మొదలుపెట్టుకొని. అది శిశువు జన్మించే కన్నా ముందు చేసే సంస్కారం, గర్భధారణ సంస్కారం. సో ఈ విధంగా అన్ని విషయాల్లో వాళ్ళు జాగ్రత్త పడి వంశంలో సరైన సంతతి, సరైన సంతానం ఉత్పన్నమయ్యే విధంగా వాళ్ళు కృషి చేసేవారు ముందు, క్షత్రియులు, బ్రాహ్మణులు, పరివారాలు వాళ్ళు. సో అందుకనే ఇక్కడ అంగమహారాజు కూడా చాలా గొప్ప పరివారం నుంచి వచ్చారు, మహారాజు ధ్రువ నుంచి. మరి ఎందుకు ఇటువంటి సంతానం అతనికి కలిగాడు వీణరాజు అంటే, అది ఆయన యొక్క వీర్యము ఇప్పుడు కలుషితం అయిపోయింది. ఎవరి యొక్క సాంగత్యం వలన అంటే సునీతి యొక్క సాంగత్యం వలన. ఆయన భార్య అయిన సునీతి వచ్చేసి ఆమె సరైన పరివారం నుంచి, వంశం నుంచి ఉండలేదన్నమాట, మంచి వంశం నుంచి రాలేదు. ఆమె యొక్క ఎవరి వంశం నుంచి వచ్చిందంటే ఆమె మృత్యువు యొక్క కూతురు అన్నమాట, మృత్యు యొక్క కూతురు. అందుకనే వీణ మహారాజు యొక్క మంచి వంశం నుంచి వచ్చిన వీర్యం కూడా కలుషితం అయిపోయింది. తద్వారా ఇటువంటి ఒక దుర్ఘటన జరిగి అంగమహారాజుకి వీణ మహారాజు అనే ఒక దుర్మార్గుడు ఒక రాజుగా జన్మించాడనమాట. సో అందుకని ఈ విషయాన్ని అన్ని ఆలోచించారు. అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే, సమస్య ఏంటంటే, ఓన్లీ సునీత వలన ఈ మొత్తం వంశంలో ఇటువంటి వీణ మహారాజు వంటి వాడు జన్మించాడు, కానీ వీళ్ళ వంశం చాలా గొప్పది, సో ఇది అంతరించిపోకూడదు అనేసి ఆలోచించి ఏం చేస్తారో చూద్దాం.
వినిశ్చిత్యైవం ఋషయో విపన్నస్యామహీపతే మమంతుర్ పూరుం తరసా తత్రాసీద్ బాహుకో నరః.
ఈ విధంగా ఒక నిర్ణయానికి వచ్చారంట వాళ్ళు, ఈ సాధువులు, ఋషులు, మునులు వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చేసి, ఈ మృతి చెందిన మృతదేహం ఉన్న వీణ మహారాజు యొక్క శరీరాన్ని ఇప్పటివరకు దాన్ని బాగా భద్రపరిచి పెట్టారు కదా, కాపాడు పెట్టారు కదా తన తల్లి సునీత. సో ఇప్పుడు వాళ్ళు అందుకనే ఆ యొక్క మృతు శరీరం యొక్క తొడల్ని మంతనం చేశారంట. వీణ మహారాజు యొక్క మృతదేహం యొక్క తొడల్ని మంతనం చేయడం ద్వారా, ఒక రకమైన పద్ధతి ఉంది దానికి, చేసే పద్ధతి ఉంది, ఆ పద్ధతి ద్వారా వాళ్ళు మంతనం చేయడం ద్వారా ఆ శరీరం నుంచి ఒక వ్యక్తి ప్రకటించాడు. ఆయన డ్వార్ఫ్ అంటే పొట్టిగా ఉంటారన్నమాట. సో అతని పేరు బాహుక. ఆయన వీణరాజు నుంచి, శరీరం నుంచి ఆయన సృష్టించబడ్డాడు, ఉత్పన్నమయ్యాడు. సో ఈ విధంగా వీణ మహారాజు యొక్క తొడల్ని మంతనం చేయడం ద్వారా ఇక్కడ ఒక కొత్త వ్యక్తి సృష్టించడం అనేది జరిగింది. ఒక కొత్త వ్యక్తి ప్రకటించాడు, ఉత్పన్నమయ్యాడు. దీని ద్వారా మనకు ఒక సిద్ధాంతం రుజువవుతుంది, ఏంటంటే ఆత్మ శరీరం నుంచి భిన్నం అని. అదెలా అంటే, ఇది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభుపాల్ వారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఒకవేళ ఆత్మకు శరీరంగా తేడా లేకపోతే వాళ్ళు వీణ మహారాజు యొక్క శరీరాన్ని తిరిగి మళ్ళీ జీవించేలా చేసేవారు, కానీ అలా చేయలేదు. ఎందుకంటే వీణ మహారాజు చనిపోగానే అతను వెళ్ళిపోయాడు, అతని ఆత్మ ఇప్పుడు ఇంకో శరీరంలో ఉంది, మళ్ళీ తిరిగి ఆ ఆత్మను తీసుకొని రాలేరు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వేరే శరీరాన్ని ధరించింది, వెళ్ళిపోయింది. సో అందుకని ఇక్కడ ఆత్మ ఉందన్నమాట. మెయిన్ ఏంటంటే ఆత్మను తీసుకురాకపోవడం అనేది కాదు, మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు ఆ శరీరాన్ని వాళ్ళు ఆత్మ లేకుండా జీవించలేరు, అంటే జీవించలేదు శరీరము, మళ్ళీ దానికి జీవం పోయలేరు వాళ్ళు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త శరీరాన్ని అందులోంచి బయటికి తీస్తున్నారు. ఇంకోటి అంతేకాకుండా వాళ్ళకి ఇప్పుడు ఒక వేరే శరీరాన్ని, వీణ మహారాజు మళ్ళీ వాళ్ళకి అవసరం లేదు అటువంటి వ్యక్తి. సో అందుకే ఇప్పుడు ఒక ఇంకో వ్యక్తిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు, వీణ మహారాజు యొక్క శరీరంలోంచి, తొడల్లోంచి మంతనం చేసే ఒక పద్ధతి ద్వారా ఇప్పుడు ఒక ఇంకొక శరీరం వస్తే ఆ శరీరాన్ని ఇంకొక కొత్త ఆత్మ ధరించిందనమాట. సో అది ఇప్పుడు బాహుకగా జన్మించాడు ఒక వ్యక్తి. సో ఈ విధంగా ఒక శరీరం నుంచి ఇంకో శరీరం ఉత్పన్నమైనా కానీ, ఒక వీర్యం నుంచి ఇంకొక శరీరం ఉత్పన్నమైనా కానీ, అందులో జీవం ఆత్మ అంటే బేసికలీ ఏంటంటే జీవించి ఉండే లక్షణాలు, శరీరం ఉత్పన్నం అవ్వచ్చు, శరీరం అనేది భౌతిక శరీరం ఉత్పన్నమవుతుంది, కానీ అది జీవించి ఎలా ఉంటుందంటే ఆత్మ ప్రవేశించినప్పుడే అది జీవిస్తుంది. ఆ శరీరం దానికి జీవం ఆత్మ అన్నమాట, ఆత్మ జీవం పోస్తుంది శరీరానికి. అది ఆత్మ ప్రవేశించినప్పుడే ఆ శరీరం అనేది మనకు జీవించినట్టు కనిపిస్తుంది, లేకపోతే అది శరీరం ఉంటుంది, శరీరం మృతదేహంగానే ఉంటుంది. కాక కృష్ణో తిహ్రస్వాంగు హ్రస్వబాహుర్మహాహను హ్రస్వపాన్నిమ్ననాసాగ్రు రక్తాక్షస్తామ్రమూర్తజః. సో ఈ వ్యక్తి ఎవరైతే వేన మహారాజు యొక్క తొడల నుంచి సృష్టించబడ్డాడో ఆయన పేరు బాహుక అని చెప్పేశాం కదా. సో ఈయన యొక్క చూడ్డానికి ఎలా ఉంటాడంటే బాహుక, ఆయన నల్లగా ఉంటాడంటే ఎలా కాకిలాగా, కాక కృష్ణ కాక కాకిలాగా నల్లగా ఉంటాడంట. ఇంకా ఆయన యొక్క అన్ని అంగాలు కూడా పొట్టిగా ఉంటాయి అన్నమాట, అంటే చేతులు కాళ్ళు అన్నీ కూడా పొట్టి పొట్టిగా ఉంటాయి. ఇంకా అంతేకాకుండా కానీ ఆయన జాస్ దవడలు మాత్రం పెద్దగా ఉంటాయంట, ఇవి మూతి దవడలు. ఇంకా ఆయన యొక్క నోస్ అంటే ముక్కు కొంచెం ఫ్లాట్ అంటే ఇలా ముందుకు ఉండదు అన్నమాట, ఫ్లాట్ అంటే మొత్తం ఇలా వెనక్కు ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది అన్నమాట ఫ్లాట్. ఇంకా ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయంట. ఇంకా ఆయన జుట్టు వచ్చేసి కాపర్ కలర్లో ఉందంట. సో ఈ విధంగా చూడ్డానికి ఆయన ఉన్నాడనమాట. తం తుతే వనతం దీనం కిం కరోమీతి వాదినం నిషిదేత్యభ్రువాం స్థాత స నిషాఢస్తథోభవత్. తో వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు అతను ఎంతో నమ్రతాపూర్వకంగా అతను పుట్టిన వెంటనే ఆ వ్యక్తి వాళ్ళకి ప్రణామాలు అర్పించుకొని అడిగారంట, సార్ మేమేం చేయాలి, నేను ఇప్పుడు ఏం చేయాలి అని. సో అప్పుడు అక్కడ ఉన్న ఋషులు నువ్వు కూర్చో అని చెప్పారంట అతన్ని. కూర్చో అంటే నిషీద అంటే కూర్చో అని, దయచేసి కూర్చో అని. సో ఆ విధంగా ఈ నిషాడ అనే జాతి ఈ యొక్క వ్యక్తి ద్వారా ఉత్పన్నమైందనమాట. సో నిషాడ జాతికి ఇప్పుడు ఈ వ్యక్తియే, ఈ బావుక కానీ ఈ బావుకనే ఈ వ్యక్తియే పిత. ఈయన నుంచి నిషాడ జాతి అనేది ఉత్పన్నమైంది. సో మనము చూస్తాం అన్నమాట ఇప్పుడు ఇంకా విషయాలు కొన్ని నెక్స్ట్ శ్లోకంలో. తస్య వంశ్యాస్తు నైషాడ గిరికానన గోచరాః ఏనాహరజ్ జాయమానో వేన కల్మషం ఉల్బణం. ఈ విధంగా నిషాడ జన్మించిన తర్వాత ఆయన వెంటనే ఈ యొక్క వీణ మహారాజు చేసిన పాప కార్యాలు పాపాలు చేసే ఆ వృత్తి ఆ మొత్తం దాని కార్యాలు దాని కర్మలు అన్నీ కూడా ఆయన గ్రహించేశారంట, తీసేసుకున్నాడు ఈ యొక్క నిషాడని. అందుకే వీళ్ళు ఫస్ట్ నిషాడని సృష్టించారు. ఆ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఆ వీణ మహారాజు అందులో ఇప్పుడు ఆయన రెండు లైన్స్ ఉన్నాయి ఆయన దగ్గర, ఒకటి మంచి ధ్రువ మహారాజు నుంచి వచ్చిన ఒక వంశం, ఇంకొకటి సునీతి నుంచి వచ్చిన ఒక వంశం. సో అందుకనే ఆయన సునీతి ఒక పుత్రుడిగా పుట్టడం కారణంగా ఇవన్నీ లక్షణాలు ఇవన్నీ కర్మలు చేశాడు పాపకర్మలు. సో వీటన్నిటికీ యొక్క బాధ్యతను ఆ పాపాలు చేసే బాధ్యతను పాపాలు చేసే కార్యాలను దాని యొక్క కర్మలను అన్నిటిని కూడా ఎవరు గ్రహించారు, నిషాడ ఈ బాహుక. సో అందుకనే ఈ నిషాడ జాతి అంతా కూడా వీళ్ళందరూ కూడా అలాంటి గ్రహించారు వీణ మహారాజు నుంచి, కనుక వీళ్ళందరూ కూడా ఆ వీణ మహారాజు లాంటి కార్యాలు పాప కార్యాలు చేస్తూ ఉంటారన్నమాట. దొంగతనం చేయడం కానీ ఇంకొకరిని హింసించడం కానీ చంపేయడం కానీ ఇవన్నీ. అందుకనే ఇలాంటి నిషాడ జాతి వాళ్ళని మామూలు మానవులు ఉండే సమాజంలో ఎవరైతే వర్ణాశ్రమ ధర్మం పాటిస్తూ నివసించే సాధారణ ప్రజల్లో అంటే ఊళ్ళల్లో కానీ పట్టణాల్లో కానీ వీళ్ళని నివసించడానికి వీళ్ళకి అర్హత లేదనమాట, అంటే వీళ్ళని అక్కడ ఉంచలేదు. అందుకని వీళ్ళని ఎక్కడ వీళ్ళకు ఉండడానికి స్థానం ఇచ్చారు బతకడానికి అంటే కొండల్లో ఇంకా అడవుల్లో. వీళ్ళు నిషాడ జాతి వాళ్ళు కొండల్లో అడవుల్లో ఉంటారన్నమాట. సో వీళ్ళని అప్పుడప్పుడు కిరాట అని కూడా అంటారంట, కిరాటలని. సో వీళ్ళ ఇలాంటి వారైనా సరే అన్న మనకు ఒక శ్లోకం వస్తుంది, కిరాట హూనాంధ్ర పులింద పుల్క షాబీరసుంభ యవనక షాదయ. సో ఇలాంటి ఎవరైనా సరే ఇటువంటి ఎంత అంటే వీళ్ళు శూద్రుల కన్నా కూడా చండాలు కన్నా కూడా ఇంకా ఎక్కువ దిగజారిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి నిషాడ జాతి ఇటువంటి వారైనా సరే ఎవరైనా సరే అందరినీ ఇటువంటి ఎంత పాపి పాపులైనా సరే ఎంత పాపాత్ములైనా సరే వీళ్ళందరినీ కూడా మనం మన వైష్ణవ సిద్ధాంతం ప్రకారం ఒక శుద్ధ భక్తుడి యొక్క భాగవతం ప్రకారం ఒక శుద్ధ భక్తుడి యొక్క కృప వల్ల వీళ్ళందరినీ కూడా ఉద్ధరించవచ్చు, వీళ్ళందరూ కూడా భగవద్ధామని పిలిపోవచ్చు, వీళ్ళందరూ కూడా భక్తి మార్గాన్ని అనుసరించవచ్చు, వీళ్ళందరూ కూడా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించవచ్చు, హరినామాన్ని జపించి వీళ్ళందరూ కూడా శుద్ధమైపోయి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఒక శుద్ధ భక్తుడి యొక్క కృప ఉంటే సరిపోతుంది, ఆయన యొక్క సాంగత్యం వలన ఇది సంభవం. సో ఈ విషయాలు ఇక్కడ రాశారనమాట. అంతేకాకుండా భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్తాడనమాట. సో ఏమి చెప్తారు, మాం హి పార్థ వ్యపాశ్రిత్య
ये पिष्यो पापयोनय स्त्रियो वैश्यस्तता शूद्रास् तेपि यान्ति परां गतिम्.
సో ఎంత పాప యోనిలో పుట్టినా సరే, స్త్రీలైనా సరే, వైశ్యులైనా సరే, ఇంకా శూద్రులైనా సరే, సో స్త్రీలు వైశ్యాలు వైశ్యాస్ ఇంకా శూద్రాస్ వీళ్ళందరూ కూడా పరమగతిని పొందవచ్చు ఎటువంటి పాప యోనిలైన పుట్టైనా సరే. ఒకవేళ మాంహి పార్థ వ్యపాశ్రిత నన్ను ఆశ్రయిస్తే, ఓ పార్థ ఒకవేళ నన్ను ఆశ్రయించుకుంటే, వాళ్ళు నాకు భక్తి చేసుకుంటే, నా భక్తులుగా మారితే, ఎవరైనా సరే ఎంత పాపయోనులు పుట్టినా సరే వాళ్ళు భగవద్ధామానికి చేరుకోగలరు. సో ఇది భక్తి మార్గం యొక్క గొప్పతనం, భగవత్ భక్తి యొక్క గొప్పతనం. ఇక్కడ మనకి ప్రభుపాద వారు ఫైనల్గా కంక్లూజన్లో మనకి ఇక్కడ వివరిస్తున్నారు, ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. సో దీంతో మనము ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాము. భక్తి వేదాంత పర్పస్ కూడా ఈ అధ్యాయం యొక్క ఈ శ్లోకంతో ముగుస్తుంది ఈ అధ్యాయానికి. సో మనము నెక్స్ట్ అధ్యాయాన్ని సోమవారం రోజు చూసుకుందామంట, రేపు కాదు ఎల్లుండి. సో అప్పుడు మరి దీని తర్వాత ఏం జరిగిందంటే పృథు మహారాజు అవతరిస్తారు, జన్మిస్తారు. ఎలా జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది అనే విషయాలు మనము సోమవారం నుంచి చూద్దామంట. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ ఎంతో ఓపికగా విన్నందుకు. శ్రీల ప్రభుపాదకి జాయ్. గ్రంథరా శ్రీమద్భాగవతం కీ జయ. సమవేద గౌరభక్త వృంది కీ జయ. నితాయ గౌర సితనాథ్ ప్రేమనందే హరి హరి బోల్.